సో దీని తర్వాత మనం ఎన్టీఆర్ నిర్మించి దర్శకత్వం కూడా వహించి అలాగే ఒక రావణాసురుడి పాత్రను చాలా గొప్పగా పోషించిన సినిమా సీతారామ కళ్యాణం. దాని గురించి మాట్లాడుకుందాం. రవి, నువ్వు చెప్పండి.
సీతారామ కళ్యాణం మిగతా సినిమా అంతా ఒక ఎత్తు, అదంతా ఒక ఎత్తు. అది దాంట్లో పాటలు, పాట సీతారాముల కళ్యాణం చూడము రారండి అనే పాట ఎంత ఇదైపోయిందంటే, ఎవరి ఇంట్లో పెళ్లి జరిగినా, ఎవరి ఇంట్లో తర్వాత పెళ్లి క్యాసెట్ డబ్బు చేసినా లేకపోతే ఏం చేసినా కూడా ఆ పాట వెనకాల డబ్బు లేకుండా ఉండటం అనేది జరగదు. అది వివాహ భోజనం ఎట్లా అయిందో పెళ్లిళ్ళలో వీటన్నిటిలోకి మాయాబజార్ నుంచి అట్లనే సీతారామ కళ్యాణం, సీతారాముల కళ్యాణం చూడము రారండి అనేది అలా ఒక ఏమంటారు జీవితం మమేకం అయిపోయింది జనజీవనవంతిలో. ఓకే, సినిమాకి వచ్చేటప్పటికి రామారావు గారికి తాను ఏ పాత్ర పోషిస్తే దానికి కొంచెం ఇవ్వాల్సిన దానికంటే ఒక రెండు మూడు ఆకులు ఎక్కువ ఇచ్చి దాన్ని ఇచ్చేయటం అనేది సాధారణం. దానికి ఐ థింక్ ఆ దానికి ఆద్యం సీతారామ కళ్యాణంతో మొదలైండొచ్చు. రావణాసురుడు యొక్క క్యారెక్టర్ని హైలైట్ చేసి దాన్ని ఇది ఆ మయాసురుడు వాళ్ళ అమ్మాయిని నేను విష్ణువు తప్పితే ఇంకెవరికి పెళ్లి చేయను, మయూరధ్వజుడు అనుకుంటా, మయాసురుడు మయూరధ్వజుడు కదా, గుర్తులేదు, చేయను అంటే అంత నీలరంగ ఎంత ముఖ్యమైతే నెవలి మెడగ చుట్టరాదా, నీ సముద్రంలో నెట్టరాదా అని చెప్పి కొంచెం ఒకంత కావాల్సింది దానికంటే కొంచెం ఎక్కువ చేసినవి. కాకపోతే ఆ సినిమాలో నాకు బాగా నచ్చేది, ఆ సినిమాలో బాగా నచ్చేది రాముడు రావణాసురుడు మొత్తం గెలిచి లంకకి తిరిగి వచ్చిన తర్వాత హరపూజ తప్పితే హరిపూజ జరగకూడదు, ఎవరుంటే వాళ్ళని తీసుకొచ్చి జైల్లో వేసి సావు కొట్టండి అని ఒక పద్యం పాడతాడు. దాంట్లో రామారావు ఘంటసాల అగైన్ ఘంటసాల గారి వాయిస్ కానీ లేకపోతే రామారావు యాక్షన్ కానీ అది హైలైట్. తర్వాత ఆ సినిమా మొత్తానికి నాకు అన్నిటికంటే హైలైట్ కైలాస పర్వతాన్ని పెకలించే సన్నివేశం. అది అసలు దాన్ని రావణాసురుడు అందరికీ తెలిసినట్టే మహాశివభక్తుడు ఆయన, అహంకారంతో శివుడిని నేను నేను శివుడిని నేను మోయలేకపోతే శివుడిని ఇంకెవరో మోయగలను అని చెప్పి శివుడిని ఎత్తటం అనేది ఆయన తెలిసిన విషయమే. అది కానీ దాన్ని రామారావు గారు పోషించిన విధానం, అసలు రావణాసురుడు కైలాసాన్ని పెకలించడం, భక్తితో బలిమితో కైలాసాన్ని పెకలించి నా లంకాద్వీపానికి తరలించుకుపోతాను అని చెప్పి కైలాసాన్ని ఎత్తే దృశ్యం కానీ, అది తర్వాత శివతాండవ స్తోత్రం నుంచి మూడు పద్యాలని తీసుకొని దానికి వాడుకున్న పద్ధతి కానీ మూడు మూడు పద్యాలని, అది ఇంకా తర్వాత సినిమాల్లో శివతాండవ స్తోత్రాన్ని నీట్గా వాడుకున్నా దానికి రామారావు గారు చేసినట్లు ఇంకెవరు చేసి ఉండకపోవచ్చు ఆ యాక్షన్ని. అలాగే మిగతా రామారావు గారి పౌరాణిక సినిమాలు చూస్తే ఇంకొక సర్టైల్ థింగ్ ఏంటంటే, మిగతా యాక్టర్లు అందరూ చాలా చిన్న చిన్న యాక్టర్లు ఉంటారు, వాళ్ళు ఎవరు పెద్ద ఫేమస్ అయిన యాక్టర్లు ఉండకపోవచ్చు. ఇప్పుడు సీతారామ కళ్యాణం కానీ తర్వాత దానవీర సూర్యకర్ణ కానీ ఏ సినిమా తీసుకున్నా కూడా ఆయన ఆయన వంది భాగత గణం కొంతమంది ఉంటారు, వాళ్ళు మెయిన్ క్యారెక్టర్లు ఉంటారు, మిగతా అంత చిన్న చిన్న యాక్టర్లు, కానీ సినిమా మాత్రం హిట్ అవుతుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న కథనం కానీ ఆ డైలాగులు కానీ ఈయన యాక్షన్ కానీ ఏదైనా కానీ మొత్తం కలిసి సినిమాని విజయవంతం చేస్తాయి.
మీరు అంటే సీతారామ కళ్యాణం గురించిన ప్రస్తావన వచ్చినా ఇది కొంచెం వెనక్కి వెళ్తున్నామేమో, కానీ సీతారామ కళ్యాణం వచ్చింది కూడా 60 61 ఆ సమయంలోనే కదా. అంతకు ముందు కొద్ది
సంవత్సరాలు
భూకైలాస 57
ముందు 57
58
ఇప్పుడు అదే ఆలోచన నేను అదే చూస్తున్నాను. ఇందాక నుంచి ఇప్పుడు రవి గారు చెప్తుంటే నాకు అదే, ప్రతి ఒక్కటి కూడా రావణాసురుడిగా చూపించవలసిన దర్పము ఆ అహంకారము అవి ఆయన భూకైలాస్ లోనే అంత అద్భుతంగా చూపించాడు. తల్లి అడుగుతుంది నువ్వు ఇచ్చేయమంటే ఆ ఆత్మలింగాన్ని తెచ్చేందుకు ఆ ముందు ఒక సీన్ ఉంటుంది, నేను హరుడిని పూజించే ఈ నోటితోటి నేను హరి అని అలా పలకను అని వాళ్ళ అమ్మని తెగ ఇచ్చేస్తాడు. అది అక్కడి నుంచి చూపించారు. అది అంటే మనం భూకైలాస్ గురించి ఇందాక మాట్లాడుకోలేదేమో కానీ అసలు అది అక్కడ కూడా తగున వరమియా అనే పాట కూడా అందులోంచి చూపి అక్కడ ఇది ఇవన్నీ కూడా ప్యారలల్ గా రెండు ఒకేసారి కనిపిస్తున్నాయి నాకు. అది ఇది ఒకే రకంగా ఉన్నాయి.
అయితే సీతారామ కళ్యాణంలో పాత్ర ఇంకా కొంచెం ఎక్కువ నిడివి పెంచి
ఎక్కువ నిడివి
డెప్త్
పెంచుకొని
బాగా
దానికి,
చూపించారు కదా.
అవును అవును అవును, బరువు ఇంకా ఎక్కువ ఉంటుంది దానికి.
అవును, అది మీ ఫేవరెట్ హీరోయిన్ బి సరోజ
రవికాంత్ నగాయత్.
అసలు
మీ చందు ఫేవరెట్ హీరోయిన్ బి సరోజాదేవి ఏ సినిమాలో కనపడింది? భూ కైలాస్ లోనా?
పార్వతీదేవి. ఆ తర్వాత కాళిక మహంకాళి అంకాయని పెట్టుకుని అంటే తీసుకుపోతాడు ఈవిడ అనుకోని, అది కూడా ఇద్దరు అత్త కోడళ్ళు, అయ్యో అత్తగారు అయ్యో తల్లి గారు వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు కాళ్ళ మీద దండబడి దండం పెట్టడం, ఆ సీన్ అంతా కూడా.
మళ్ళీ మనం సీతారామ కళ్యాణ్ చూస్తాడు, కానీ దాని ముందు భూ కైలాస్ లో అక్కడేనా నారదుడు బాగా చేశాడు కదా,
అద్భుతంగా చేశారు. అసలు
తాత, అవునవును, అది ఇప్పుడు దాన్ని మన వాళ్ళు వాడుకుంటున్నారు కదా, మన ఆదిత్య. అయితే ఇంకొకటి, భూ కైలాస్ లో ఒక చాలా ఒక పెద్ద పాట మెడ్లీ టైప్ లో ఉంటుంది. మెడ్లీ కాదు అది, రాముని అవతారం.
రాముని
అవతారం, రాముని అవతారం
అది ఒకటి. ఇంకోటి నువ్వు దేవదేవ ధవళాచల ఒకటి, ఎందుకంటే ఒకటి నారదుడు పాడిన పాట, నారదుడు పాట కొంచెము రావణాసుడు పాట కొంచెం
అవును. అందులో నిజంగా అలాగే అది కూడా పాటలండి, నీలకంఠరాదేవి కూడా పాట మొత్తం అది శివస్తుతి, చాలా అద్భుతంగా తీసిన సన్నివేశం అది కూడా.
మోహన్
అది చాలా పెద్ద పాట ఉన్నాయి.
మోహన్ భూ కైలాస్ గురించి కానీ సీతారామ కళ్యాణం గురించి కానీ ముఖ్యంగా రావణాసుడి పాత్ర చిత్రీకరణ గురించి కానీ చెప్పు.
యాక్చువల్గా రెండు కథ ఒకలాగే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ముందు భూ కైలాసే తీసుకుంటాను. భూ కైలాస్లో ఒక రకంగా ఏంటంటే ఆహార్యం ఇంకా కొంచెం చిన్నవాడు, 58 జస్ట్ అంతకు ఒక సంవత్సరం ముందే మాయాబజార్లో, నెక్స్ట్ ఇయరే భూ కైలాస్. కొంచెం చిన్నగా కనిపిస్తున్నా కూడా ఆహార్యాన్ని చేతులు అది ఇలా పెట్టి దాన్ని కవర్ చేయడం అన్నమాట. ఈ భూ కైలాస్లో దాన్ని కాపాడుకోవడానికి చేసిన మేనరిజం ఏంటంటే మాటిమాటికి గద కొట్టి ధిక్ ధిక్ అంటాడు. సింహాసనం దగ్గర అక్కడ నుంచున్నప్పుడు ఇలా గద కింద కొట్టి కోపం వచ్చినప్పుడల్లా ధిక్ ధిక్ అంట, అది చాలా అసలు ఆ వైబ్రేషన్స్ వేరేగా ఉంటాయి. పైగా ఇద్దరు వాల్ పోస్టర్ కూడా ఏముంటుందంటే ఇద్దరు గదాయుద్ధంది ఉంటుంది, శ్రీరంగారావు రామారావుది ఇద్దరి గదాయుద్ధంది పోస్టర్ ఉంటుంది. అసలు జమాజట్టిలు హేమహేమిల్లాగా ఇద్దరు, అది చాలా అసలు నిజంగా కళ్ళవిందు ఆ సినిమా.
అవును, అందులో కూడా అది ఆ దీంట్లో చూపించేటప్పుడు మయాసురుడి దీంట్లో అతని ఇంట్రొడక్షన్ టైంలో ఆ మున్నీట పౌలించు నాగసేన పాట ఒకటి,
ఆ పాట చాలా ఒరిజినల్ డాన్సర్స్ చేత చేయించడము
చాలా గొప్పగా ఉంటుంది. ఆ పాట
చాలా గొప్పగా ఉంటుంది. ఆత్మలింగం
అలాగే తల్లి
కూడా
అంతకు ముందు
షూటింగ్ చేశారా మహాబలిపురం ఎక్కడో,
ఆ సైకతలింగం ఏదైతే నీళ్లలో కొట్టుకుపోయే దగ్గర అక్కడ కూడా ఆవిడ పాట ఒకటి ఉంటుంది, మొట్టమొదటి పాట అదే అనుకుంటాను సినిమాలో బహుశా.
అలాగే కైలాస్ లో ఈవిడ రావణాసురుడు తల్లిగా వేసింది హేమలత,
హేమలత అదే.
అసలు నిజంగా ఇట్లా అమ్మవారిని చూస్తున్నట్టు ఉంటుంది, చక్కటి విభూతి పెట్టి ఆవిడ గొంతు కూడా చాలా పెక్యులియర్ గొంతు జగ్గేలాగా.
ఇందాక నేను చెప్పిన సన్నివేశంలోనే అంటే రావణాసురుడు అంటాడు నేను శివుణ్ణి పూజించిన వాటితోటి నేను ఈ నారాయణుడి పేరు ఎలా ఎత్తుతాను అని, అది మీరు మళ్ళీ ఎప్పుడన్నా ఓపిక చేసుకొని చూడండి ఆ ఫ్రేమ్ లో ఆవిడ అతన్ని ఎంత కోపంగా చూస్తుందంటే ఇక్కడ కూర్చొని చూస్తున్న మనకు కూడా భయం వేస్తుంది, వామ్మ ఇంట్లో ఇలా ఉంది తగ్గుతుందా ఏంటని. తర్వాత ఒక సీన్ లో కూడా కొడుతుంది, కొడుకు ఎప్పుడైతే నేను పార్వతీదేవినే తీసుకొచ్చాను నీ కోడలిగా అంటే చాచి కొడుతుంది ఢళ్ళు అని, ఎంత సహజంగా ఉందంట నటన.
మంచి అసలు
అప్పు అంటే రావణాసురుడికి నేను తల్లిని అన్న ఇది ఆవిడ, అది చాలా గొప్ప.
ఇంకోటి ఈ సినిమాలో ఇంకొకటి ఏంటంటే హెలన్ చేత డాన్స్
డాన్స్ చేయించారు
రావణాసురుడు తపస్సు టైంలో, సుందరంగా అందుకోరా ఆ పాటకి హెలెన్ని పట్టుకొచ్చారు. ఫస్ట్ టైం ఆ హిందీ యాక్టర్స్ ని ఇక్కడికి తీసుకురావడం ఐటమ్ సాంగ్స్ కోసం లాగా ఆ తపస్సు గర్వభంగం తపస్సు భంగం చేయడానికి పట్టుకొచ్చారు.
అదే మీరు మీరు చెప్పాలి ఏంటంటే హెలెన్ అప్సరస పాత్రలో పాత్ర పోషించి వచ్చి డాన్స్ చేసిందని చెప్పేసి, లేకపోతే వినేవాళ్ళు సినిమా చూడని వాళ్ళు నిజంగా హెలెన్ వేరే టైప్ లో వచ్చిందేమో షోలే గెటప్ లో అనుకుంటారు.
అలాగే మీరు మనం భూకైలాస్ గురించి మాట్లాడుతుంటే మనం తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటాం, కానీ భూకైలాస్ ని కన్నడలో తీసినప్పుడు యాక్చువల్ గా రాజ్ కుమార్ గారు ఇంకా అద్భుతంగా నటించారని చెప్పి నన్ను చూశాను కూడా భూకైలాస్ సినిమాని. యాక్చువల్ గా నేను కన్నడలో కూడా తెలుగు సినిమాల తర్వాత పౌరాణికాలు కొద్ది దరిదాపుగా వచ్చింది కన్నడ కన్నడ దాంట్లోనే. సో రాజ్ కుమార్ గారి భూకైలాస్ కూడా అద్భుతంగా ఉంటుంది.
అందుకే మనకి ఆ కాళహస్తి మహత్యం కూడా అందుకే బాగా
నచ్చుతుంది.
బేడర కన్నప్ప కన్నడలో.
సో ఇప్పుడు మళ్ళీ వేరే దేవుడి దగ్గరికి వెళ్దాం. శ్రీకృష్ణ అవతారం, ఇందాక రవి చూస్తున్నట్టు మనకి ఇంద అదే శ్రీకృష్ణుడి బయోపిక్ ఆల్మోస్ట్ మొదటి నుంచి చివరి దాకా. రవి చూద్దాం.
కృష్ణుడు కంసుడు దేవకి వసుదేవుని చెరబడడం దగ్గర మొదలుపెట్టి తర్వాత కృష్ణుడు నిర్యాడం దాకా మొత్తం సినిమాని ఇంక్లూడింగ్ శమంతకమణి అపహరణ దగ్గర వీటన్నిటి ప్రతిదాన్ని రుక్మిణితో రుక్మిణి కళ్యాణము అన్నిటినీ కొద్ది కొద్దిగా స్పృశిస్తూ ప్రతి పార్ట్ ని ఎలాబరేట్ చేయకుండా మొత్తం కృష్ణావతారం మొత్తం చూసుకుంటే మనకి తెలుగులో చాలా సినిమాలు ఉన్నాయి. కృష్ణుడు ఇప్పుడు శ్రీకృష్ణ పాండవ్యంలో రుక్మిణి కళ్యాణాన్ని చాలా ఎలాబరేట్ గా చూపిస్తారు. అట్లాగే శ్రీకృష్ణ తులాభారాన్ని తులాభారంలో రుక్మిణి సత్యభామ కృష్ణుడు మధ్యలో దాన్ని చాలా ఎక్కువసేపు చూపిస్తారు. అలాగే శ్రీకృష్ణ సత్య కానీ లేదా దీపావళిలో నరకాసుర వధ కానీ ఇవన్నీ అవన్నీ ప్రతి స్టోరీ కృష్ణావతారానికి సంబంధించిన ప్రతి స్టోరీకి ఒక సినిమా ఉంది మన తెలుగులో. అలా కాకుండా మొత్తం ప్రతిదాన్ని చూసుకుంటూ వచ్చి ఏదైతే జనరంజకంగా జనాల్లో బాగా ప్రాశస్త్యం చెందిన కృష్ణ ఇది శ్రీకృష్ణ పాండవీయం పాండవోద్యోగ విజయాన్ని పద్యాలను తీసుకొని వాటిని తిక్కన భారతంలోంచి కొన్ని పద్యాలని వీటన్నిటిని కలిపి ఒక జనరంజకమైన మూవీగా తీయటం అనేది కృష్ణావతారం జరిగింది. సినిమా చాలా పొడుగ్గా ఉంటుంది, 3 గంటల పైన ఉంటుంది సినిమా. మొత్తాన్ని స్పృశిస్తూ తీసిన సినిమా అది. సో మనకి రామారావు గారు కృష్ణుడు గాయబెట్టామని ఒకటి పక్కన పెడితే మొత్తం సినిమాలో కథ వైద్యం మొత్తం భాగవతం కృష్ణావతారం భాగవతం స్టోరీ మొత్తం చూసినట్టు ఫీలింగ్ వస్తుంది మనకి అది.
ఇంకే ఇందాక నాకు చెప్పినట్టు ఈ సినిమాలో ఇంకే సినిమాలోనూ కూడా అసలు ఇంకా మళ్ళీ ఇంకో సినిమాలో కనబడని దృశ్యాలు ఇందులో కొన్ని ఉంటాయి. ఎందుకంటే చాలా సినిమాలు భారతం ఈ కురుక్షేత్రం దగ్గరే ఆగిపోతాయి. కురుక్షేత్రం తర్వాత సన్నివేశాలు కృష్ణ నిర్యాణం వరకు ఉదాహరణకి ధృతరాష్ట్ర కౌగిలి ఈ ముసలం పుట్టడము
గాంధారి చేపడము కృష్ణుడికి
ఈ ఈ దృశ్యాలన్నీ కూడా ఇందులో చాలా అద్భుతంగా తీశారు.
ఇక వెంకటేశ్వర మహత్యం ఒకటి నాకు తెలుసు, వెంకటేశ్వరుడి మీద ఎన్ని ఎన్ని సినిమాలు వచ్చాయో తెలియదు కానీ తెలుగులో ఇది మాత్రం
కనీసం 3-4 బహుశా వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర వైభవం అని ఒకటి
వచ్చింది.
వెంకటేశ్వర కళ్యాణం దాదాపు డాక్యుమెంటరీ లాగా ఉంటుంది అది.
అవును,
వెంకటేశ్వర వైభవం వెంకటేశ్వర కళ్యాణం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అని ఒక సినిమా ఉంది.
తీసుకుని చేతులు కాల్చుకున్న సినిమా కూడా ఉంది తిరుపతి వెంకటేశ్వర
అవును అవును అవును. కానీ వీటన్నిటికంటే కూడా వెంకటేశ్వర మహత్యం సినిమాకు వచ్చినంత ప్రాచుర్యం కానీ అదంత గొప్పది కానీ అసలు నిస్సందేహంగా ఒక గొప్ప సినిమా.
అవును, అంటే ఎన్టీఆర్ సావిత్రి నటనతో పాటు ఆవిడ ఎస్వర్ లక్ష్మి కూడా చాలా
ఎస్వర్ లక్ష్మి అవును
వెంకటేశ్వర మహత్యం ప్లస్ ఆ పాట కూడా ఒకటి ఉంది కదా వరాల బేరమయ్య
కరెక్ట్
చాలా బాగుంటుంది. అవును
శాంతకుమార్ ఈ ఈ సినిమాలో ఇంకొక గొప్ప సన్నివేశం అంటే మనం చాలా వరకు మామూలుగా సినిమా గురించి మాట్లాడుకుంటాం హీరోను అంటే రామారావు గారి నుంచో సావిత్రి గారు అని కాదు. సినిమాలో కొన్ని ఈ పౌరాణికాల్లో ఆ రోజుల్లో కొన్ని కొన్ని మన జానపద కళల గురించి కూడా కొన్ని సినిమాల్లో మనం హరికథ బుర్రకథ లాంటివి చూపించారు. ఈ సినిమాలో సోది చెప్పటం చూపిస్తారు. సోదమ్మ వెళ్ళి ఆకాశరాజు ఇంట్లో సోది చెప్తుంది, అంటే ఎన్టీ రామారావే ఆ వేషంలో వెళ్తాడు. ఆ సోది చెప్పటం అనేది బహుశా ఈ ఇప్పటి వాళ్ళకి 90ల తర్వాత ఆ సమయంలో పుట్టిన వాళ్ళకి బహుశా అసలు ఆ విషయం కూడా తెలియదు, సోది అనే ఒక ఇది ఉన్నది అనేది తెలియకపోవచ్చు.
నాకు తెలిసి కొన్ని పదాలు ఇప్పుడు వాళ్ళకి తెలిసినా కూడాను ఆ పదాలు వాడతారు కానీ అసలు ఎందుకు ఏంటి అంటే ఒకటి బుడబొక్కల అనేది ఒకటి
ఎగ్జాక్ట్లీ
బుడబొక్కల
చూసారా
అంటే ఎన్టీఆర్ దాకా మనం హరిదాసులు గంగిరథులే చూడలేకపోతున్నాం.
మేము మీ పుణేలో ఉండకపోవచ్చు కానీ మాకు ఇక్కడ ఉన్నాయిలేండి అంటే హరిదాసులు గంగిరథులు.
హరిదాసులు మోటార్ సైకిళ్ళ మీద వస్తున్నారని ఎవరో ఫోటోలు పెట్టారు పోయిన ఏడాది, నాకు బాధేస్తుంది.
ఈ ఎరుకల స్థానిగా వేసింది షావుకార్ జాన్.
అవును
షావుకార్ జాన్.
అవి వచ్చి ఆ సోది చెప్పటం ఆ పద్ధతి కూడా పర్ఫెక్ట్ గా మామూలుగా మనం చిన్నప్పుడు అలా చూసింటాము అదే పద్ధతి, చెయ్యిలా ఇలా కర్ర పట్టుకొని దాన్ని ఇలా ఇలా అనడము, గుండె మీదకి తీయడము, భాష తీరు అంతా కూడా చాలా పర్ఫెక్ట్. అంటే ఆ సినిమా చూడని వాళ్ళు ఇది గమనించిన వాళ్ళు బహుశా మళ్ళీ చూడొచ్చు ఆ ఒక్క సన్నివేశం కోసం.
అలాగే సోది చెప్తున్నా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదు తెలియదు. అలాగే అంతకుముందు అంజనం కూడా వేసేవాళ్ళు అనుకుంటా కదా,
ఎవరన్నా అంజనం అయ్యో
పారిపోతేను దొరకపోతేను
రవి నాకు ఫస్ట్ స్టాండ్ ఎక్స్పీరియన్స్.
మీకోసం మీరు పారిపోయారు ఎప్పుడైనా?
నేను పారిపోలే, ఎవరో పారిపోతే నేను పట్టుకున్నావండి పత్తేదార్ లాగా అంజనం చూసి. అసలు నేను అబ్బో నేను కత్తి మా హీరోయిన్ లాగే.
ఈ సినిమా అరుదైన స్పెషాలిటీ ఏంటంటే చివరిలో ఘంటసాల గారు కనబడి పాట పాడటం.
పాట పాడటం
శేషశైల
శేషశైల.
ఈ సినిమాలో ఇంకో గొప్ప ఇది ఏంటంటే నాగయ్య గారిని పట్టుకొని జైల్లో పెడతారు కదా, అక్కడ చెరుకులు అవి వేసేది ఇందులోనే కదా, పూర్తిగా చెరుకులు వేస్తే స్వామివారు హాతిరామ్ హాతిరామ్ ఇది అది ఇప్పుడు ఆయన పేరు మీద సత్రం కూడా ఉంది కదా తిరుపతిలో.
అప్పుడు తిరుపతి గుడి హాతిరామ్
సగం ఆస్తులు ఆయనవే.
అది అది కూడా చాలా బాగుంటుంది ఆ సన్నివేశం. ఆయన పాచికలు ఆడడానికి రోజు రావడము, గుళ్ళో వీళ్ళు చూస్తే దేవుడు లేడైపోయాడని వీళ్ళు బాధ అయి ఆ మొత్తం అంటే నాగయ్య గారిని చూపించిన దగ్గర నుంచి ఆ సినిమా మొత్తం కూడా చాలా బాగా తీశారు. అదే
మీరు అంటే ఇంత ఆహార్యం గురించి అనుకున్నాం కదా, ఈ సినిమాలో చూసారనుకోండి మీరు మనకి వెంకటేశ్వర అనగానే కృష్ణదేవరాయలు చేసిన ఒక ఇలాంటి పొడుగాటి కిరీటం ఒకటి మనకి బాగా గుర్తుంటుంది. అలానే దాన్ని దింపేసి ఇక్కడ వెంకటేశ్వరం కూడా అదే టైప్ కిరీటం పెట్టి ఆ పాజిలాటానికి వచ్చినప్పుడు కానీ ఇది కానీ మనకి ఏదైతే ఉందో కేర్ తీసుకోవడం అంటే ఒకలాగా చూపించేయటం కాదు, ఆ కేర్ తీసుకోవటం అనేది దీంట్లో కూడా బాగా కనిపిస్తుంది.
నిజమండి,
అవి వెంకటేశ్వర తర్వాత వచ్చిన సినిమాల్లో అన్నిట్లోనూ ఫాలో అయ్యారు, అన్నమయ్య సినిమా వరకు కూడా.
ఇక ఒక ఇంకొక రెండు చాలా ఇంపార్టెంట్ సినిమా గురించి మాట్లాడుకోవాలి. దాని ముందు శివుడి విషయంలో శివుడు కానీ అదే రావణాసుర గురించి మాట్లాడుకుంటా ఉన్నాం అదే టైంలో శివుడి గురించి మాట్లాడుకోవడానికి మీరు ఆ సైకతలింగం అంటే గుర్తొచ్చింది, ఆ దక్షయజ్ఞలో కూడా అలాంటిది ఏదో సైకతలింగం అనేటది ఉంది కదా సీన్.
లేదు దక్షయజ్ఞం ఓన్లీ సతీదేవిని
అవమానించడం,
సారీ నేనే ఐ గాట్ కన్ఫ్యూజ్డ్. కానీ దక్షయజ్ఞం కూడాను నాకు కూడా చాలా పర్సనల్ గా బాగా నచ్చింది సినిమా, ముఖ్యంగా ఆ ఆఖరి ఒక అరగంట
దక్షయజ్ఞం అంటే మనం మామూలుగా ఎవరు చెప్పినా గానీ రామారావు ఆ సతీదేవి వియోగం తోటి చేసిన తాండవం అదంతా చెప్పుకుంటాం. కానీ అంత అసలు అంతకంటే ముందే ఈ సతీదేవి ఆత్మాహుతి చేసుకునే ఆ సన్నివేశం కూడా ఏదైతే ఉంటుందో, భర్తని అవమానించినప్పుడు ఆవిడ పొందిన ఆ వేదన అది తట్టుకోలేక నువ్వు చేస్తోంది తప్పు నా పతిని నువ్వు దూషించడం తప్పు అని తండ్రికి చెప్పబోతే అతను ఇంకా రెచ్చిపోయి మరింత ఇది చేయడము, అది తట్టుకోలేక ఆవిడ చేస్తున్నా అని చేసుకోవటం అది అసలు
శివుడికి చెబితే ఈయన ఆగ్రహం ఊగిపోయి శివతాండవం చేసి
ఎగ్జాక్ట్లీ అసలు
జడ ఒకటి తీసి నేలకేసి కొడితే వాళ్ళందరూ వెళ్ళి దక్షుడిని సంహరించిన తర్వాత అక్కడితో అయిపోదు. దక్షుడి భార్య ఉంటది కదా కన్నాంబ, కన్నాంబ అప్పుడు ఆమె జూలు విదిలి, అదే ఆమె జుట్టు విదిలించి అప్పుడు ఆమె నా భర్తకి ప్రాణం పోస్తారా లేకపోతే ముల్లోకాలు ఏకం చేయమంటారా అని చెప్పి
కరెక్ట్ అందరు దడుచుకొని వచ్చి అమ్మ లేదో రకంగా అంటే
అని అది కూడా చాలా మంచి వాయిస్
కదా మరి
కన్నాంబ
అసలు చాలా చాలా చాలా
అందాక మా అన్న అదే చెబుతాం పాత్ర నటులతో ఎవరితోటో ఇంటర్వ్యూ శాంతకుమార్ గారితో ఎవరితోటో ఏదో ఇంటర్వ్యూ జరిగితే ఆవిడ ఏముందమ్మా ఆ కాలంలో మా గొంతు మా నటన మా మొహాలు మా ఏడుపులు మా అన్ని మేమే చేసాము ఎవరో వెనక నుంచి చేస్తే మేము అక్కడ నిలబడటం కాదు అన్నారట. ఎంత అందుకే అవన్నీ అంత సహజంగా ఉన్నాయి అక్కడ
పద్యాలని ఆవిడ పాడే శాంతకుమార్ గాని కన్నామ్మ గాని
భానుమతి గారు స్వయంగా పాడుతున్నారు.
ఈ దక్షయజ్ఞం సినిమా కూడా మనకి ఇందాక చెప్తున్నట్టు చిత్రపు నారాయణ మూర్తి ఫస్ట్ 41 లో తీశారు. ఈ ఎస్వీ రంగారావు లాంటి పోర్షన్లు పాత వేసిన వాళ్ళు వేమూరి గగ్గయ్య, అలా అటువంటి పోర్షన్స్ అన్ని ఆయనే వేసేవారు. చూస్తే మనకి ఇప్పటికి కూడా భయం
వేస్తుంది
అంత ఘోరంగా
చూసేది కాదు. అవును
అప్పట్లో కూడాను జలాల నిజంగానే చిన్నపిల్లలు సుసు పోసుకునేవాళ్ళు.
భయపడి సినిమాకి వెళ్ళేదాన్ని కాదని చెప్పేది మా అమ్మ.
అవును అంటే ఆయన నాటకాల్లో అన్ని దుష్టపాత్రలు పోషించడం, తర్వాత సినిమాలు కూడా చేశాడు, ప్లస్ ఆయన గొంతు గాని కళ్ళు
గొంతు అది
టైప్ బాగా ఆ రకంగా చేసేవాడు, అందుకని బాగా ఫేమస్.
ఇందాక కృష్ణుడు రఘురామయ్య అనుకున్నాం కదా, ఈ దక్షయజ్ఞంలో ఉంటాడు.
అవునవును
అవును.
అలాగే
సూరిబాబు గారు
వీరభద్రుడు సూరిబాబు నంది పద్యాలు చాలా గ్రేట్ గా ఉంటాయి ఈ సినిమాల్లో. మళ్ళీ సూరిబాబు పద్యాలు అన్ని చాలా
బాగుంటాయి.
సో ఇప్పుడు కృష్ణమోహన్ అందరిలోకి కుర్రవాడి నువ్వే కాబట్టి నీకు ఒక క్విజ్ ప్రశ్న. హనుమంతుడికి పిల్లలు ఉన్నారా, పెళ్ళయిందా, అయితే అలా అలా పెళ్లి జరిగి పిల్లలు పుడితే కనుక అది ఏ సినిమాలో చూపించారు?
యాక్చువల్గా ఇది మైరావణ అనే సినిమాలో చూపించారు. ఇంకెక్కడ మనకు కనబడదు ఆ మైరావణ అనే కథ. ముందు 41 కూడా వచ్చింది, తర్వాత 64 వచ్చింది, 2 వచ్చింది ఈ సినిమా కూడా. ఈ ఇందులో మళ్ళీ మనం ఇందాక అనుకున్నట్టుగా కాంతారావు రాముడు, కృష్ణకుమారి సీత. ఆంజనేయుడు వేసిన వాళ్ళు సరిగా గుర్తులేదు నాకు,
రావు గారే అనుకుంటా
సరిగ్గా గుర్తులేదు. కానీ రావణాసురుడు మళ్ళీ ఆ మైరావణ అనే వేసింది ధూళిపాళ వేశాడు మైరావణగా. ఇందులో వీళ్ళిద్దరికీ ఒక రకమైన ఆపద కలగడము, వాళ్ళని మైరావణుడు ఎత్తుకొని వెళ్ళిపోవడం. మైరావణుడు రావణాసురుడికి తమ్ముడిగా ఏదో ట్రీట్ చేస్తారు. ఆ మైరావణుడు సూక్ష్మరూపంతో వీళ్ళని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోవడం అనుకోండి, అలా పట్టుకెళ్ళిపోయి ఎక్కడో దాచేస్తాడు. ఆ దాచిన చోటు హనుమంతుడు కనుక్కోవడం క్రమంలో ఈ సువర్చల కనబడడం, పెళ్లి చేసుకోవడం, ఇదంతా కూడా సినిమాలో భాగంగా నడుస్తుంది. మళ్ళీ కాపాడి తనే పట్టుకొస్తాడు. దాదాపు ఈ సినిమాలో ఇప్పుడు చూస్తే నేను డేటా 18 ఉన్నాయి, పద్యాలు పాటలు 18 మైరావణ.
సో ఇంతకీ అయితే ఆంజనేయ స్వామికి పిల్లలు ఉన్నారన్నమాట సువర్చల ద్వారా.
పూజల్లో
సంకల్పాల్లో గుళ్ళల్లో కూడా ఇప్పటికీ చెప్పుకునేది శ్రీ సువర్చల సమేత శ్రీ వీరాంజనేయ స్వామి దేవత ఉన్నమా అని చెప్తారు. సువర్చలను ఇంక్లూడ్ చేసే చెప్తారు సంకల్పాల్లో.
రవి నువ్వు చూస్తున్నావు
ఆయన వెళ్తున్నప్పుడు సముద్రం నుంచి వెళ్తున్నప్పుడు ఆయన స్వేద బిందు ఒకటి నీళ్ళలో పడితే ఆవిడ చేప రూపంలో ఉన్న చేప మింగి ఆవిడ పిల్లలు పుడతారు. ఈయన మహిరావణ్ణి ఎదుర్కోవటానికి కిందకెళ్ళినప్పుడు మత్స్యవల్లభుడు లేకపోతే ఆయన పేరు మకరధ్వజుడు అని కూడా అంటారు. ఆయన వెళ్ళినప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడే అడ్డం పడతాడు, నువ్వు ఎవరెవరా అంటే నేను హనుమంతుడు కొడుకుని నన్ను నువ్వేం చేయలేవంటాడు. అప్పుడు నాకు ఆస్కలిత బ్రహ్మచారి అంటే నాకు కొడుకు ఏమిటి అని చెప్పి ఆయన అడిగితే అక్కడి నుంచి మొత్తం స్టోరీ బయటకు వస్తుంది.
నాకు కూడా ఈ మధ్య తెలిసింది అందుకని.
దాంట్లో రాజన్నారు కదా ఆంజనేయ స్వామి మహిరావణ సినిమాలో
గుర్తులేదు,
ఎందుకంటే రాజనాల్ గారు కూడా రెండు మూడు సినిమాల్లో
వేశారు, బాగున్నారు కూడా.
ఆంజనేయ స్వామిని వేయటం అంటే అర్జా జనార్దన్ రావు గారు వేసినట్టు ప్రవేశం చేసినట్టు ఇంకెవరు చేయలేదు.
బాగా చేశాడు ఆయన కూడా.
మళ్ళీ మహాభారతం వైపు వెళ్దాం. మహాభారత ఆధారంగా తీసిన సినిమాల్లో టాప్ 5 లో చెప్పుకోవచ్చేమో పాండవ వనవాసం.
ఓ yes,
అది వీటితో కంపేర్ చేస్తే కొంచెం లేట్ గా వచ్చినట్టు లెక్క. మాయాబజార్ గాని నేతావడితో
65 పాండవ వనవాసం మనకి అరణ్య పర్వం కథ అంతా కూడా ఇందులో కవర్ చేసినట్టు చూపిస్తారు. మళ్ళీ దీనికి కూడా కమలాకర కామేశ్వరరావే దర్శకుడు. ముఖ్యంగా హేమాహేమీల్లాగా ఉండడము చూపించడము ఇదంతా ఇప్పుడు ఇందాక రవి గారు చెప్పినట్టు రామారావు గారు సొంతగా తీసుకున్న సినిమాల్లో మిగతా వాళ్ళందరినీ చిన్న చిన్న వాళ్ళని పెట్టుకోవడం అలా జరిగినా కూడా ఇలా ఎవరైతే బయట వాళ్ళు తీశారో సినిమా కమలాకర కామేశ్వరరావు గారు లాంటి వాళ్ళు తీసినప్పుడు మాత్రం మొత్తం అందులో హేమాహేమీలు లాంటి వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. అలాగా ఈ సినిమాలో మాత్రం దుర్యోధనుడిగా వేసిన ఈశ్వరంగారావు కంప్లీట్గా డామినేషన్ అనమాట. భీముడిగా ఏకైక చిత్రం ఇది, ఎన్టీఆర్కి భీముడిగా వేసింది ఏకైక సినిమా ఇది. ఇందులో అంతే గొప్ప పేరు ఉంది, పైగా డ్యూయట్ కూడా పెట్టాల్సి వచ్చింది ఇందులో, భీముడికి కూడా డ్యూయట్ పెట్టాల్సి వచ్చింది.
అంటే ఒక ఒక కరెక్షన్, భీముడికి డ్యూయట్ దాంట్లో కూడా ఉంది కదా అంతకు ముందు వేరే సినిమాలో, ఉదయ్ కుమార్ సినిమాలో
శ్రీకృష్ణ పాండవంలో ఇందులో చక్కగా నుంచోని ఉంటాడు అంతే, నాగరత్న పాడుతూ ఉంటే నుంచోని ఉంటాడు అంతే అందులో.
అవునవును కరెక్ట్. దీంట్లో దీంట్లో ఆయనే పార్టిసిపేట్ చేసి ఆ పాటకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే మొదట్లో ఆ మ్యూజిక్ అది గిటార్ స్ట్రమ్మింగ్ అది. దాన్ని ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అంటే ప్రత్యేకత కాదు దీంట్లో బాగా హైలైట్ అయింది మీరు చెప్పినట్టు ఎస్విఆర్ ఎన్టీఆర్ సంవాదం భీముడు దుర్యోధనుడి పాత్రలో అదొకటి. ఈ భీముడికిను ఆంజనేయ స్వామికి కూడాను ఒక సన్నివేశం ఉంది కదా దాంట్లో మంచి పద్యం కూడా ఉంది అది
చాలా బాగుంది.
నేను ఇందాక ఇదే ప్రస్తావించబోయాను కూడా, అంటే చాలా సినిమాల్లో ఈ విధంగా ఎలా అయితే మాయాబజార్లో మనకు అనుకున్నట్టు ఒక ముసలివాడి రూపంలో వచ్చి
గర్వభంగం
ఎలా అంటే నీ స్థాయిలో నువ్వు ఉండు నీకంటే పైన ఇంకోటి ఉంది అనే ఆ ఇది చూపించడము ఇక్కడ కూడా అంతే. భీముడికి నేను అన్ని సాధించుకురాగలను అన్నప్పుడు ఆయన కొంచెం తగ్గి ఉండు ఎందుకన్నా మంచిది అని చూపించడం ఇవి చాలా సినిమాల్లో చూస్తాం మనం.
మీ ఇద్దరు ఎవరు పారపు పాడిపోతున్నారు ఆ పద్యం రవీనా
అలాగే
కృష్ణమోహన్ ఆంజనేయ స్వామి గురించి ఆ సన్నివేశంలో పద్యం
ఆంజనేయ స్వామి అది దండకం పాడతాడు అందులో
దండకం
పాడతాడు కానీ చూస్తా అది ఎలా వస్తుందో. అయితే ఇందులో ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకత నాకు కనపడేది పాండవ నివాసంలో మీకు ఈ దుర్యోధనుడు రావణాసురుడు ఈ రెండు పోర్షన్లది చాలా సినిమాల్లో అంటే ఇందాక చెప్పుకున్న భక్త ప్రహ్లాదులో కూడా హిరణ్యకశిపుడు ఈ మూడు పోర్షన్లు ఎక్కువ ఎస్వి రంగారావు వేశారు. ఎస్వి రంగారావు వేసినప్పుడు ఆయా సందర్భాల్లో ఒక ఆత్మ పరిశీలన ఆత్మ విమర్శ ఎపిసోడ్స్ ఉంటాయి
సంపూర్ణ రామణ రావణాసురుడు కూడా.
ఈ వీటి పిక్చరైజేషన్ ఆయా దర్శకులు చాలా అద్భుతంగా తీసుకురాగలిగారు. అది ఆయన గొప్పతనమే ఎక్కువ భాగం ఉండొచ్చు, దర్శకులది కూడా.
ఇంకొక సన్నివేశం కూడా గుర్తొచ్చింది, ఏంటంటే ఆత్మవిమర్శన కావచ్చు ఏదైనా, లేకపోతే ఒక ఏకపాత్ర అభినయం టైప్ లో ఒకరిని చెప్పాలంటే, దీంట్లో నర్తనశాలలో కూడాను కీచకుడు అర్థం ముందు నుంచి
కీచకుడు కీచకుడు
ఏ వందవరాని ఇది అని టైప్ చెప్పుకుంటూ ఉంటాడు. అలాంటి
అలాంటి అలాంటి ఆత్మ పరిశీలన కథం ఈ పాండవ నివాసంలో కూడా ఉంటుంది. అది ఎంతటి డీప్ గా అంటాడంటే, అందులో బాగా గుర్తుండిపోయింది ధర్మజుడు చెప్పినట్టు ఏదో అతీతమైన శక్తి నడిపిస్తోంది మనిషిని అంటాడు. ధర్మరాజు చెప్పిన మాటని కోట్ చేసుకుంటాడు వాడికి వాడు. అంతటి అంటే ఇంత జ్ఞానం ఉన్నా కూడా మనిషి ఎలా తప్పుదారి పడతాడు అన్నదానికి దుర్యోధనుడు రావణాసురుడు వీళ్ళు మనకి బాగా కనిపించే రుజువులు అన్నమాట. అలాగా ఆ ఆత్మ పరిశీలన అనేది ఈ సినిమా దగ్గర నుంచే స్టార్ట్ అయింది అనుకుంటాను. 65లో ఇది, దీని తర్వాత భక్త ప్రహ్లాద, దాని తర్వాత ఇంకా సంపూర్ణ రామాయణం, ఇవన్నీ ఈ కృష్ణ పాండవ్యంలో ఎన్టీఆర్ది కూడా మైసభ తర్వాత.
అంటే ఒక మోరల్ లెసన్ లాగా చెప్పాలంటే కనుక చిన్న వినే చిన్నపిల్లలు ఎవరు ఉంటే కనుక వాళ్ళ కోసం, అంటే ఒక మనిషిలో వ్యక్తిత్వంలో ఎన్ని పాజిటివ్స్ ఉన్నా కూడాను ఒక నెగిటివ్ ఉంటాడు. కడివేడి పాలలో ఒక విషయం చుక్కలాగా ఉన్న వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు అయినా కూడా చాలా మంది మట్టిగా
మన పురాణ కథలు పురాణ కథలతో ఆ ఒక పాయింట్ మీద బేస్ చేసుకొని కాబట్టి పాండవ వనవాసంలో దానికి ఏమైందంటే, పాండవ వనవాసం ఇంకొకటి ఏంటంటే, ఆ మాయాబజార్ హిట్ అవటం వల్ల కానీ ఏదైనా కానీ ఆ మాయాబజార్ స్టోరీని ఒక చిన్న మొక్క తీసుకొచ్చి పాండవ వనవాసంలో పెట్టి సినిమాని అనవసరంగా పొడిగించడం అనేది కూడా కొంచెం జరిగింది. యాక్చువల్గా పద్మనాభాన్ని తీసుకొచ్చి ఉత్తర కుమారుడి కింద సత్యనారాయణ ఘటోత్కచుడు ఇదంతా కూడా కొద్దిగా చేయాల్సిన దానికంటే కొంచెం పొడిగించడం జరిగింది. అది అదేంటంటే ఒక సినిమా ఇంకో సినిమా మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ పాండవనం మాయాబజార్ లో ఉన్న ఇదే, అది మాయాబజార్ జరిగింది పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడే కాబట్టి పాండవులు అరణ్యవాసం సినిమా తీస్తున్నప్పుడు ఆ మాయాబజార్ స్టోరీని చూపించకపోతే కనుక, శశిరేఖా ప్రణయం చూపించకపోతే కనుక అది అసంపూర్ణంగా మిగిలిపోతుంది ఏమనే భయంతో దాన్ని తెచ్చిపెట్టారు అనిపిస్తుంది. అట్లాగే
శ్రీకృష్ణ కాంతారావు గారు కూడా అక్కడ చెట్టు కాలే, అంటే మనం ఆ కళ్ళతోనే చూస్తాం కదా కంపేర్.
అదే అలాగే శ్రీకృష్ణ పాండవీయంలో దుర్యోధను సీన్ ఉండబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ధనవీరసుకంలో వాడుకోవడం కానీ, ఒక సినిమా హిట్ అయినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ ఇంకో నెక్స్ట్ వచ్చే సినిమా మీద ఎట్లా ఉంటుంది అంటానికి రెండు నాకు బాగా గుర్తొస్తాయి ప్రతిసారి.
అవును, ఇంకొక ట్రివియా బీట్ ఏంటంటే, పాండవ వనవాసంలో ఇంతకుముందు మనం భూకైలాస్ లో హెలెన్ తో ఎలా అయితే పాట ఉందో ఐటమ్ సాంగ్, అది ఐటమ్ సాంగ్ కాదు సినిమా కోసం. అలాగే దీంట్లో కూడాను పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఈ కౌరవులు ఘోషయాత్ర కోసం వెళ్తారు కదా, అప్పుడు వాళ్ళకి వినోదంగా ఒక పాట దాంట్లో హేమమాలిని
ఆవిడ రెండు మూడు సినిమాల్లో చేసినట్లుంది కదా.
కృష్ణావతారంలో కూడా ఉంటుంది, కృష్ణావతారంలో జోహారుమౌళి ఆ పాటలో
ఆ పాట ఆవిడ.
సో పాండవ వనవాసం అన్నిటికంటే బాగా ఫేమస్ అయింది తిక్కన భారతంలో నుంచి పద్యాలు తీసుకొని ఆ గంభీరమైన పద్యాలు పట్టడం వల్ల ఇంకా ఎక్కువ ఫేమస్ అయింది. ఆ పద్యాలు వచ్చేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి తిక్కన భారతంలో ఆ పద్యాలు లేవు కాబట్టి భీముడికి నున్ను దుర్యోధనుడికి మధ్యలో లాస్ట్ లో పతాక సన్నివేశంలో ఏవో పద్యాలు రావాలి కాబట్టి అప్పటికి మిగతా వాళ్ళు రాసిన పద్యాలు వచ్చాయి. అవంతా గంభీరంగా ఉండకపోయినప్పటికీ పర్వాలేదు కొంతవరకు
నడిచిపోయింది.
అలాగే ఇంకోటి ఏంటంటే, మనకి శకుని పాత్ర పౌరాణికాల గురించి మాట్లాడినప్పుడు శకుని గురించి మాట్లాడుకోవాలి. శకుని పాత సినిమాలన్నిటిలోనూ తర్వాత మనకి ఎక్కువ సిఎస్ఆర్ఏ కనిపించేస్తూ ఉంటాడు రెగ్యులర్గా. అందరికీ గుర్తొచ్చేది కూడా ముందు సిఎస్ఆర్ఏ గుర్తొస్తుంది, ఎందుకంటే మాయాబజార్ హిట్ అయిన కారణం. నిజానికి అంతకు ముందు కొన్ని సినిమాలు వేశాడు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న పాండవనవాసంలో కూడా ఉంటాడు ముదిగొండ
లింగమూర్తి గారు. అవును,
ముదిగొండ లింగమూర్తి ఇస్ పర్ఫెక్ట్ విలన్ అనమాట. అసలు అంత పాలిష్డ్ విలన్ తనని మనం మిగతా సోషల్ మూవీస్ లో కూడా తన్ని చూడొచ్చు
బాగా,
కొట్టి చంపేయాలనిపిస్తుంది మనకి, అంతటి కోపం వస్తుంది.
ఈయన కాకుండా ధూళిపాళ కూడా చాలా
సినిమా
ఎక్సలెంట్ ఎక్సలెంట్, కృష్ణ పాండవీయం తర్వాత దానవీర సురకర్ణ వీటిల్లో కూడా.
ఈ శకునికి ఎంత ఇంపాక్ట్ వచ్చిందంటే, యాక్చువల్ తెలుగు సినిమాల వల్ల శకుని మొత్తం మీద ఎంత ఇంపాక్ట్ వచ్చిందంటే, మహాభారతం సీరియల్ చూస్తే, మనంత ఫేమస్ అయిన చోప్రా బ్రదర్స్ మహాభారతం సీరియల్ చూస్తే, దాంట్లో శకుని మోరాదలేస్తూ మన తెలుగు సినిమాల నుంచి దీనికి కాపీ కొట్టినట్టే ఉంటుంది శకుని.
అప్పట్లో అనేవాళ్ళు అండి, ఈ హిందీలో టీవీలో వచ్చిన సీరియల్ చెప్తున్నారు కదా మీరు, అది ఈ మన తెలుగు సినిమాల వీళ్ళని కొంచెం కన్సల్ట్ చేసి కొంతవరకు వాళ్ళ నుంచి
కలిశాడు అని చెప్తారు.
కొన్ని వాటికి ఎస్పెషల్ కిరీటాలు, వాటి డిజైన్ కూడా మన తెలుగు సినిమాల నుంచి బాగా కాపీ అనిపిస్తాయి. అట్లీస్ట్ ఇన్స్పైర్డ్ బై అని కూడా అనుకోవచ్చు, కాపీ కొట్టకపోయినా.
అందుకే మహాభారత రామాయణ సీరియల్స్ కూడా పౌరాణికాలకు వచ్చేటప్పటికి ఆ రెండు సీరియల్స్ బానే ఉంటాయి.
అవును, ఆ మహాభారత టీవీ సీరియల్లో అయినా దాసనారాయణరావు ఒకటి రెండు ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాడు. శకుంతల
అది వేరు, ఆయన శకుంతల మొత్తం తీసాడు.
హిందీ టీవీ సీరియల్
మొదలేసి భానుప్రియ భానుప్రియ వాళ్ళు చెల్లి శాంతి ప్రియ పెట్టి సినిమా తీయటం మొదలేసి దాన్ని ఆపేశారు. పదమూడు ఎపిసోడ్ల వంగన అయిపోయింది, అది అవ్వలేదు, పూర్తి అవ్వలేదు.
అది కూడా బానే వచ్చింది, యాక్చువల్గా పాపులారిటీ
వచ్చింది.
ఇక మనం గట్టిగా కొంచెం ఎక్కువ మాడుకునే పోయే సినిమాల్లో ఆఖరిది సంపూర్ణ రామాయణం, బాపు గారు తీసిన, సోను బాబు, చంద్రకళ రాముడు సీతగా నటించిన.
దాని గురించి సంపూర్ణ రామాయణం గురించి చెప్పాలంటే ఏమి ఉండదు, ఎందుకంటే ఆ సినిమాని ఎన్నిసార్లు చూసినా అలానే కళ్ళ పక్క చూస్తూనే ఉంటాను మొదలేసిన. ఎందుకంటే అప్పటిదాకా ఆ రోజు దాకా అది కలర్స్ మూవీస్ వచ్చిన తర్వాత చాలా రీసెంట్ లేట్ సెవెంటీస్ లో ఎర్లీ ఎయిటీస్ లో వచ్చింది, లేట్ సెవెంటీస్ లోనో ఎర్లీ ఎయిటీస్ లోనో వచ్చిన మూవీ అనుకుంటా సంపూర్ణ రామాయణం. అప్పటికి రామారావు పౌరాణిక పాత్రలు అంటే రామారావు, రాముడు అంటే రామారావు, లేకపోతే కాంతారావు అని పేరు పడిన టైంలో అప్పటిదాకా ఏదో పక్కన అభిమన్యుడు లేకపోతే నారదుడు ఇట్లాంటి రోల్స్ వేసుకున్న ఈయన తీసుకొచ్చి, శోభన్ బాబు గారిని తీసుకొచ్చి ఏమాత్రం పెద్ద ఫేమస్ కానీ చంద్రకళని సీతగా పెట్టి తీయటం అనేది ఒక రకం సాహసమే. అది కేవలం బాపు రమణ గారు వల్ల అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు అది అసలు. ఎందుకంటే ఆ మూవీలో ఎక్కడ ఒక ఎక్స్ట్రా అనవసరమైన ఫ్రేమ్ ఉందని నాకు అనిపించదు మొత్తం మూవీలో. ఏది ఏదైనా సరే మొత్తం రామాయణంలో ప్రతి ఎపిసోడ్ ని టచ్ చేస్తూ డైట్ ఫ్రమ్ పురప్రముఖులందరూ ఎందుకో క్షోభిస్తున్నారు దగ్గర నుంచి మొదలేసి, ఫస్ట్ రామావతారం ఎందుకు అవసరము అనే దాని నుంచి మొదలేసి చివరికి రామ పట్టాభిషేకం వరకు ఎక్కడ ఒక ఎక్స్ట్రా సీన్ లేకుండా మూవీని రామాయణంలో ప్రతి ఇంపార్టెంట్ క్యారెక్టర్ని, ప్రతి ఇంపార్టెంట్ పార్ట్ని, శబరి కానీ లేకపోతే గుహుడు కానీ వీళ్ళందరికీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వాటన్నింటినీ కలుపు తీసుకొచ్చిన మూవీ. అఫ్కోర్స్ పాదుకా పట్టాభిషేకము ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ, పాదుకా పట్టాభిషేకము, శ్రీరామ పట్టాభిషేకం ఇట్లా మూవీలు ఉన్నప్పటికీ సంపూర్ణ రామాయణం అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ. అంతకుముందు వేరే సంపూర్ణ రామాయణం ఉంది, ఏది ఎన్టీ రామారావు గారి రాముడు, శివాజీ గణేషన్ రావణాసురుడు, అయితే అదర్ వే రౌండ్ అనుకుంటా, ఏదో కరెక్ట్ గుర్తులేదు నాకు. వాళ్ళిద్దరూ కలిపి కూడా సంపూర్ణ రామాయణం ఒకటి ఉంది, కానీ దానికంటే
తమిళ డబ్బింగ్,
తమిళ డబ్బింగ్
డబ్బింగ్ అది 59 లోనే వచ్చింది.
అదే మోహన్, దాంట్లో రాముడు ఎవరు తమిళ సంపూర్ణ రామాయణం?
ఎన్టీఆర్, ఎన్టీఆర్
శివాజీ గణేషన్ రావణాసురుడు అనుకుంటాను.
రావణాసురుడు
దాంతో కంపేర్ చేసుకుంటూ వస్తే ఇది చాలా ఎన్నిసార్లు చూసినా కూడా చూడాలనిపించే మూవీ ఇది.
అదే మొదట్లో దశరథుడు కైకేయి అంటే ఉమ్మడి జమున అనుకుంటా కదా వాళ్ళ
సమయంలో
అసలు ఆవిడ ఆవిడ రాముడికి పాట పాడుతూ తిండి తినిపిస్తూ చంద్రుడిని చూపించింది పాట పాడే పాడేది అవన్నీ ఏది చిన్న చిన్న ఏదైతే జనాల నోట్లో బాగా నానిపోయిన రామాయణ ఘట్టాలు ఉన్నాయో వీటిని వదలకుండా అదొకటి, తర్వాత ఈయన దీనికి వెళ్ళటం, ఏది యాగాన్ని కాల్చడం కోసం అని చెప్పి విశ్వామిత్రుడు వెనకాల వెళ్ళటం, రాముడికి పెళ్ళైనప్పుడు ఆ పాట ఇది ఆమె చేతిలో ముత్యాలు రాముడి మీద పడగానే నీలాలు నీలాలుగా మారయ్యి, ముత్యాలు సీతమ్మ మీద పోస్తే అవి కెంపులు అయ్యాయి, తలంబ్రాలు అప్పుడు పాట కానీ అవన్నీ జనాల నోట్లో నానుతున్న ప్రతి సన్నివేశాన్ని కవర్ చేసుకుంటూ వచ్చిన మూవీ అది. అఫ్కోర్స్ దాంట్లో హనుమంతుడు గారు, అర్జా జనార్దన్ రావు గారు కానీ, తర్వాత రావణాసురుడు, అఫ్కోర్స్ ఎస్వి రంగారావు గారు రావణాసురుడు రోల్ కానీ, ఈవెన్ సత్యనారాయణ ఇంద్రజిత్ గా ఉన్నప్పుడు రోల్ కానీ, అవన్నీ అసలు ఎన్నిసార్లు చూసినా చివరి ప్రతి రావణకి టీవీలో వచ్చినప్పుడు చూస్తానే దాన్ని, ఇంట్లో సీడీ కొనుక్కొని చూసాము, ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చింది, యూట్యూబ్ లో చూస్తాను దాన్ని.
అదిను మా గుంటూరులో, అంటే నేను రవికుమార్ గుంటూరే కాబట్టి అప్పట్లో గుంటూరులో శ్రీరామకి బాగా పందిళ్ళేసి బాగా చేసేవాళ్ళు గుంటూరులో. అప్పుడు ఈ సినిమాలు వేయటం, ఆ సినిమాల్లో ఈ సినిమా తప్పనిసరిగా ఉండటం,
16mm ప్రొజెక్టర్ తీసుకొచ్చి తెర,
వాటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ సినిమా తెర ముందు నుంచి చూడొచ్చు, వెనక నుంచి కూడా చూడొచ్చు.
ఇది అర్జా జనార్దన్ రావు ఇందులో డబుల్ యాక్షన్, గుహుడు కూడా ఆయన,
గుహుడు కూడా ఆయన.
అసలు ఆ
పాట అసలు ఆల్ టైమ్ గ్రేట్.
అవును, నాకు తెలిసి బాపు గారికి సంపూర్ణ రామాయణం తీసిన తర్వాత దాని సక్సెస్ అవటం ఆయనకి ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే, ఇంకొంచెం డీటెయిల్ గా తీయాలన్నట్టు మళ్ళీ సీతా కళ్యాణం కూడా తీసినట్టు,
సీతా కళ్యాణం కూడా తీసినట్టు.
సీతా
కళ్యాణ్ శ్రీరామ సీతారామ కళ్యాణం,
అదే
అదొకటి. సీతా కళ్యాణం నిజానికి సినిమా కథ అప్పటికే అందరికి తెలిసిన కథ అయినా కానీ ఆయన ప్రత్యేకంగా చూపించింది ఆ టెక్నికల్ గా గంగావతరణం దృశ్యం ఒకటి, అవి అంటే ఆ పేరు సినిమా పేరు వినగానే ముందు గుర్తొచ్చావి ఇవి.
రవికాంత నగా ఇచ్చే మళ్ళీ రవికాంత నగా ఇచ్చినా పట్టుకొచ్చా.
ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ సెక్షన్ అన్నమాట. ఏంటంటే ఇబ్బంది పెట్టే ప్రశ్నలే ఉండవు, మనం చాలా మాడుకున్నాం కానీ ఎంత మాడుకున్నా కూడా కొన్ని సినిమాల గురించి మాడుకోగలిగాం కాబట్టి ఆనరబుల్ మెన్షన్స్ అంటే చెప్పుకో బాగా నచ్చినవి మీకు కానీ చెప్పడానికి ఇప్పుడు సమయం కుదరనివి. చందు భయ్యా నువ్వు చెప్పు టక్క టక్క టక్క.
ఓకే, రెండు సినిమాలు చెప్తాను. ఒకటి బాలభారతం. బాలభారతం ఎందుకు అంటే అది నేను చిన్నతనంలో
చూసి, అది ఎందుకు నీకు నచ్చిందో నాకు తెలుసు.
కాకపోతే అది ఆ సినిమా ఆ పాట గురించి చెప్పకుండా ఆ సినిమా గురించి చెప్పలేం నిజంగానే. అది అంటే
చిన్నపిల్లలతో మొత్తం
చాలా గొప్ప ఎక్స్పెరిమెంట్, ప్లస్ తెలుగులో వచ్చిన మోటివేషనల్ సాంగ్స్ అని గొప్ప మోటివేషనల్ సాంగ్స్ లో ఇది ఒకటి అనుకోవచ్చు మనం. మానవుడు మహనీయుడు పాట, అంటే అందులో పాటలు నేను అనుకుంటాను రాసింది ఆరుద్ర గారును సినారే లాంటి ప్రముఖులు, అందుకని ఆ సహజంగానే ఆ పాటలు గొప్పగా ఉంటాయి.
ఈ బాలభారతమే తర్వాత వచ్చిన రామాయణం, జూనియర్ ఎన్టీఆర్ రామాయణానికి
రామాయణం తీశారు కదా.
అది ఆ ఒక సీన్ నిజంగా చాలా గొప్పగా ఉంటుంది అందులో, అది ఆ పాట అది చెప్పుకోవడానికి. ఇంకొక సినిమా ఏంటి అంటే ఇందాక ముందు అనుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తాను, అది పాండురంగ మహత్యం. పాండురంగ మహత్యం కూడా ఎందుకు అది అంటే ఇది భక్తిరస ప్రధానమైన చిత్రం, పౌరాణికం కాకపోవచ్చు కానీ భక్తిరస ప్రధానమైన చిత్రం. ఇందులో అఫ్కోర్స్ అందులో పాట తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు కానీ దీంట్లో గొప్ప విషయం ఏంటంటే రామారావు ఒక అల్లరిచిల్లరిగా ఒక దారి తప్పిన వ్యక్తిగా మొదలు తన జీవితం చూపించుకుంటూ వచ్చి తర్వాత తనని తను మలుచుకొని ఒక భక్తుడిగా స్థిరపడిపోయిన ఆ విధంగా వచ్చిన ఆ సినిమాలో. అది సినిమా మొత్తం నిడివి చాలా పెద్దదైన సినిమా కానీ అందులో ఆ ఇవి చాలా బాగుంటుంది. రా అమ్మ అని అరచిన ఆలకించవమ్మ పాట ఒకటి, అది ఆ సినిమా ఆ పాట నేను ఎప్పుడు చూడను నిజానికి, నాకు పాట చాలా ఇష్టం కానీ ఆ సన్నివేశం మాత్రం
చూడలేదు
అందుకని నేను అది. కానీ అది చాలా మనం పౌరాణికాలనండి మీరు ఏమనండి భక్తి చిత్రాలనండి చూడదగ్గ సినిమాల్లో తప్పనిసరిగా అదొకటి ఉంటుంది ఎప్పటికీ కూడా నిస్సందేహంగా. ఆ రెండు నేను చెప్పదలుచుకున్న సినిమా.
రవి నువ్వు కూడా రెండు మూడు నాలుగు ఎన్నీ చెప్పొచ్చు.
ఓకే, కొంచెం అన్పాపులర్ మూవీ, ఎందుకంటే ఒక టైంలో జనాలకి రామారావు గారు దిక్కి అగనిస్ట్ గా వెళ్ళి తీసిన మూవీ కురుక్షేత్రం. కురుక్షేత్రము అప్పటికి ట్రెండ్ లో నడుస్తున్న రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళెవరే కాకుండా కృష్ణ గారు ధైర్యంగా వెళ్ళి తీసిన మూవీ. అది టెక్నికల్ గా చాలా బాగుంటుంది మూవీ. మొత్తం భారతంలో ఎస్పెషల్లీ కురుక్షేత్ర యుద్ధాన్ని, 18 రోజుల యుద్ధాన్ని ప్రతి పార్ట్ ని కవర్ చేస్తూ తీసిన మూవీ. అది చాలా టెక్నికల్ గా చాలా బాగుంటుంది మూవీ. దాంట్లో నిజంగా ఇంకోటి ఏంటంటే, అప్పుడు మన రామారావు గారితో కంపేర్ చేసి వాచకము అవన్నీ మిగతా శివరంగారావు గారు రామారావు వాచకంతో కంపేర్ చేశాం, కానీ దీంట్లో చూస్తే ఈవెన్ కృష్ణ గారు కానీ సోమన్ బాబు గారు కానీ వీళ్ళ వాచకం కూడా చాలా బాగుంటుంది. డైలాగ్ డెలివరీ ఇప్పుడు ఆ డైలాగ్ డెలివరీతో కంపేర్ చేస్తే ఇప్పుడున్న వాళ్ళు ఇంకెవరైనా చెప్పగలరా అనే డౌట్ కూడా వస్తుంది. వాళ్ళు ఆ రోజుల్లో తక్కువ చూస్తుండొచ్చు కానీ వాళ్ళని. అదొకటి. ఇంకోటి నేను ఎప్పుడు కొంచెం ఎక్కువగా చూస్తుండే మధ్య మధ్య పెట్టుకొని చూసే మూవీ యూట్యూబ్ లో కృష్ణాంజనేయ యుద్ధం ఒకటి. కృష్ణుడు రాముడు ఒకటే అని చూపించిన రాజనాల ఆంజనేయ స్వామిగా వేసిన మూవీ అది. ఆ రెండు బాగా గుర్తొస్తాయి. ఇంకోటి హనుమంతుడి మొత్తం స్టోరీ, వీరాంజనేయ మొత్తం హనుమంతుడి స్టోరీ మొత్తం, దాంట్లో కూడా రామాయణం కవర్ చేసినా కూడా మొత్తం హనుమంతుడి స్టోరీ మొత్తం కవర్ అయ్యి
వస్తుంది.
మొత్తం కవర్ అయ్యి వస్తుంది ఈ మూడు.
కాంతారావు రాముడు
అవును. సో ఇవి మెయిన్ గా వస్తాయి. ఇంకా అఫ్కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి మూవీలు, ఇంకా చిన్న చిన్న మూవీలు ఈవెన్ సతీ సావిత్రి ఇట్లాంటివి పౌరాణిక వనాలా దాన్ని, లేకపోతే భత్ర సమానాలా అది బార్డర్ లో ఉంటుంది. ఎందుకంటే దాంట్లో యమధర్మరాజు ఉంటాడు పౌర పురాణాల్లో పురాణాల్లో కదే కాబట్టి.
అలాగే అనుకుంటే మీరు పాత సినిమాల్లోది అది నేను ఈ రోజు దాన్ని చూసింది సత్యహరిశ్చంద్ర విధంగా అది పౌరాణికమే.
రెండు ఉన్నాయి
ఈ రెండు చూశాను. రామారావు చూసిన అంటే అసలు హరిశ్చంద్రుడు ఈ మొట్టమొదటి సన్నివేశం, హరిశ్చంద్రుడు తన సభలోకి ప్రవేశించటం అనేది చూపిస్తారు. నాకు నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను ఆ రోజుల్లో వాళ్ళు అంత గొప్పగా ఆ సీన్ వాళ్ళు తీసుకొచ్చి చూపించారన్నది నాకు నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. నేను ఈ సినిమా ఇంతకు పూర్వం చూసినా కానీ ఇటువంటిది ఎప్పుడు గమనించలేదు. సెట్టింగ్ వేసి తీశారు, ఒక రాజు గారి ఆ సభ ఆ బిల్డింగ్ ఇది ఎలా ఉంటుంది అనేది అబ్సల్యూట్లీ అమేజింగ్ అనమాట. అసలు అంత గొప్పగా చూపించారంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అది ఆయన వెళ్తుంటే పక్క నుంచి వంది మాగదులు, ఆయన రాజు కదా మరి చక్రవర్తి, ఆయనకున్న బిరుదులన్నీ చదువుతూ వెళ్తూ ఉండడము, ఈయన వెళ్తున్నంతసేపు అవన్నీ వినిపిస్తాయి. సింహాసనం ఎక్కి అక్కడ కూర్చునేంత వరకు వీళ్ళు వెనక నుంచి ఈయన ఈయన గురించి పొగుడుతూనే ఉంటారు. అవన్నీ చూపించడం అది చాలా గొప్పగా ఉంది. అలాగే రామారావు దీంట్లో ఆఖరి సన్నివేశం ఎప్పుడైతే ఈవిడ గుర్తుపడతాడు చంద్రమతీదేవి తన భార్య అని, అయితే ఆవిడకు వరం ఉంటుంది భర్త తప్ప తనని ఎవరు గుర్తుపట్టరు అని, ఆవిడ మళ్ళీ ఉన్న మాంగళ్యం మరెవరికి కనపడదు అని. అప్పుడు ఆవిడకి తనే భర్త అంటే ఇతనే నా భర్త అని తెలిసిన సమయంలో అప్పుడు ఓ పక్క కొడుకు చనిపోయి ఉంటాడు, భర్త గుర్తుపడతాడు, భార్యాభర్తలు ఇద్దరికీ తమ సంతానం కోల్పోయామన్న ఆ దుఃఖం చాలా గొప్పగా ఉంది. అలాగే ఎస్వి రంగారావు గారి సినిమా కూడా అంత బాగా.
ఎస్వి రంగారావు సినిమాలో ఎస్పెషల్లీ మీరు చెప్పిన ఇది ఉంది సరే చంద్రపతి మాంగళ్యం, దాంట్లో అక్కడ జాషువా గారి పద్యము దట్టమగు పయ్యదలో మెరుగుచున్నది అది మాంగళ్యము కాబోలు అది ఏ వెలకైనా తెగనమ్మి అని చెప్పి ఒక పద్యం ఉంటుంది.
నేను ఎస్వి రంగారావు సినిమా చూశాను, ఎన్టీఆర్ చూడలేదు.
చూడు చూడు చాలా
రంగారావు సినిమా కూడా ఇంతే బాగుంటది,
బాగుంటుంది
అసలు విసుగురాదు.
లేదు
ఎస్వి రంగారావు సినిమాలో
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ ఎప్పుడోసారి చూసామేమో కానీ మధ్యకాలంలో ఎప్పుడు మళ్ళీ వెనక్కి ఈ సినిమాలు చూసుకున్నది లేదు. కాబట్టి నాకు నీకు ఈరోజు 1000 నమస్కారాలు, నీ వల్ల నిజంగా చాలా ఇవి మేము మళ్ళీ వెనక్కి చూసుకొని అరే ఇవన్నీ ఉన్నాయి కదా అని అనుకోవడం.
ఏమది మాకు ఆయుష్యం
కావాలని గుర్తొచ్చాయి
అబ్సల్యూట్లీ. అంటే నిజానికి నాకు అప్పుడు కూడా భయం వేసింది, ఏంట్రా ఈ పెద్ద మనిషి పేరు పెట్టి ఇట్లాంటిది పెట్టాడు, ఎప్పటికి అవ్వాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి అని చూడ. నిన్నటి నుంచి కష్టపడి కష్టపడి చూస్తే ఏదన్నా మొదలు పెట్టగానే ఆ సినిమా అంతా అయిపోయిన దాకా అక్కడి నుంచి కళ్ళు కదలవు, ఎన్నెన్ని చూస్తాం.
సో కృష్ణమోహన్ నువ్వు చెప్పు, నీకు అదే ఆనరబుల్ మెన్షన్స్ పౌరాణికాల్లో.
నాకు యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి రాదలుచుకున్నా గుర్తొచ్చిన సినిమాలన్నీ వరుసపెట్టి చెప్పేస్తాను. విష్ణు మాయా అనే సినిమా నా మొట్టమొదటి పౌరాణిక సినిమా. విష్ణు మాయా అనే సినిమా వచ్చింది, అందులో ఎవరెవరు ఉన్నారో కూడా నాకు గుర్తులేదు. ఓకే, దాని తర్వాత తులసి జలంధర,
జలంధర
సతీ తులసి అన్నది అంజలీదేవి సినిమా, అది కూడా చాలా బాగుంటుంది. ఆ కథ అది కూడా టేకింగ్ అంతా కూడా ఇప్పటికి కూడా మా మళ్ళీ అందరం కూర్చుని చూడగలం, విసుగు రాదు, అంత బాగుంటుంది ఆ సినిమా కూడా. అలాగే మళ్ళీ మర్చిపోతానేమో కానీ అసలు మనం పౌరాణిక సినిమాలు అనేటప్పటికీ మొట్టమొదట్లో నేను చెప్పా కదా ఫోటోగ్రఫీని ఎలా అయితే గుర్తు చేసుకోవాలో. ఒకటి కళాదర్శకత్వం, ఇందాక అన్నగారు సభా దాని అందం ఇది చెప్తుంటే చెప్తున్నాను, కళాదర్శకత్వం గోఖలే గారు, మాధవపెద్ది గోఖలే, అసలు ఆయన లేకపోతే మా ఇన్ని సెట్టింగ్స్ ఇన్ని సభలు చూసి ఉండగలిగే వాళ్ళకి కాదు. చాలా గొప్పగా నిజంగా ఆయనకి ఎన్ని దండాలు పెట్టుకున్నా సరిపోదు. ఇంకొకటి నాట్యం, పశుమర్తి కృష్ణమూర్తి గారు, వెంపటి చిన్నసత్యం గారు, ఈ ఇద్దరు డ్యాన్స్ డైరెక్టర్స్, ఈ ఇద్దరు నాట్య దర్శకులు లేనిదే కూడా మనం చాలా మిస్ అయిపోయాం, వాటి తీగలు మనకి దొరికేవి కాదు. అలాగా ఈ ఇద్దరు ఫీల్డ్స్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు గ్రాఫిక్స్ ఏమీ లేని కాలంలో కాబట్టి దానికి పనిచేసిన ప్రతి వాళ్ళని మనం తలుచుకోవాల్సిందే, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ వీళ్ళు కీ పర్సనల్ అన్నమాట, వీళ్ళు లేనిదే అసలు మనకు కనుల విందుగా కనబడడం ఒక ఫెస్టివల్ లాగా, ఫెస్టివిటీ ఆ ఫీస్ట్ అనేది మొత్తం పోయిండే నిజంగా వాళ్ళు ఆ రేంజ్లో పనిచేయకపోతే. అలాగా ఇంకా తర్వాత సినిమాలు ఏంటంటే నేను చెప్పదలుచుకున్నవి శ్రీకృష్ణ తులాభారం ఒకటి, శ్రీకృష్ణ పాండవీయము, వినాయక చవితి, దీపావళి.
దీపావళి,
వినాయక చవితి, దీపావళి ఈ రెండు సినిమాలు కూడా ఆ శమంతకోపాఖ్యానం అది ఒకేలాంటి కథలతో ఉన్నా కూడా రెండు వేరువేరుగా బాగా కనిపిస్తాయి, చాలా బాగుంటాయి రెండు సినిమాలు కూడా చాలా బాగుంటాయి. తర్వాత వచ్చిన వినాయక చవితి కృష్ణన్ రాజు శివుడు, వాణిశ్రీ పార్వతి కూడా ఉంది, అది కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది. ఈ ఈ తర్వాత కలర్లో వచ్చిన భక్తి సినిమాలు కూడా కొన్ని బాగానే ఉంటాయి చూడడానికి. మనం ఏంటంటే మన తరంలో చూసి బ్లాక్ అండ్ వైట్లో వాటి బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా వాళ్ళు అంత నాణ్యత మెయింటైన్ చేయబట్టి మనకి కలర్లో తర్వాత వచ్చినవి మనకు అంతగా ఎక్కువ నటీనట్లు కూడా మారిపోయారు. ఇందాక శేఖర్ గారు రవికుమార్ గారు చెప్పినట్టు ఆయన చెప్పిన పాయింట్లో నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నాకు దానవీర సూరకర్ణ కంటే కూడా కురుక్షేత్రమే నచ్చింది. అరే ఆ టైంలో ఇద్దరు పోటా పోటీగా వచ్చినా కూడా దానవీర సూరకర్ణే గట్టిగా హిట్ అయినా కూడా సాంకేతికంగా కానీ నటుల పర్ఫార్మెన్స్ విషయంలో కానీ నాకు కురుక్షేత్రమే నచ్చుతుంది, దానవీర సూరకర్ణ నచ్చదు. దానవీర సూరకర్ణ నచ్చకపోవడానికి కూడా కారణం ఏంటంటే అంతకుముందు శ్రీకృష్ణ పాండవీయాన్ని పూర్తిగా జీర్ణం చేసుకుని ఉండడం. శ్రీకృష్ణ పాండవీయం ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన అతి గొప్ప సినిమా అంటాను పౌరాణికాలు, అంత సీతారామ కళ్యాణం కంటే కూడా నాకు కృష్ణ పాండవీయమే నచ్చుతుంది. ఎందుకంటే అప్పటికి ఇంకా బాగా ఆహార్యం అది కూడా బాగా ఇంకా డెవలప్ చేసుకున్నాడేమో అనిపిస్తుంది. అందుకని కురుక్షేత్రమే నచ్చుతుంది దానవీర సూరకర్ణ కంటే. దానవీర సూరకర్ణ టైంకి ఏదో కొన్ని మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది తన పర్ఫార్మెన్స్ విషయం కానీ ఇంకోటి కానీ.
అదేమో నేను చెప్పలేను కానీ మిగిలినవి ఎలా ఉన్నా చాలాసార్లు మనం అనుకున్నట్టు కృష్ణ డేరింగ్ గా తనకున్న పరిమితిని తనకు తెలుసుకొని తన చుట్టుపక్కల అంతకంటే మంచి నటుల్ని కానీ తన స్థాయి కంటే గొప్ప వీటిని పెట్టుకొని వాళ్ళందరినీ జమ చేసుకొని చేసిన నటన వల్ల చాలా వరకు అతనిలో ఉన్న లోపాలు మనకు కనపడవు. సినిమా వెళ్ళిపోతుంది, ఆయన బాగా చేసినట్లే ఉంటుంది. బాగానే చేస్తారు అలానే ఆయన, ఇదేం కాదు పాపం చేతులు కాళ్ళు ఎక్కువగా కదిల్చలేడు అనేది అది ఆయనకి తెలుసు.
పౌరాణిక సంభాషణలు కూడా మామూలుగా మనం
కొంచెం
సాంఘికంగా ఎలా మాట్లాడుకుంటాం అలాగే
ఉంటాయి. మాట్లాడిన పద్ధతి కానీ అంటే ఆ వాచకము అది శోభన్ బాబైనా ఈయనైనా ఆ సినిమాకి తగ్గ విధంగా వాళ్ళు మాట్లాడగలిగారు అప్పట్లో. కనీసం వాళ్ళ గొంతులతోటి వాళ్ళు మాట్లాడుకోవడం అది పెద్ద విషయం.
ఇంకొకటి
అలాగే ఇంకొక ముఖ్యమైన సినిమా వీరాభిమన్. వీరాభిమన్ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ప్రతి ఫ్రేమ్ చాలా 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 బాగుంటుంది. అందులో కూడా విశ్వరూపం ఆ కృష్ణరాయబారం సీన్ లో వచ్చే విశ్వరూపం నాకు లైఫ్ టైం గుర్తుండిపోతుంది ఆ సినిమా.
అలాగే మనం కొంచెం కలర్ లోకి వచ్చి 70s తర్వాత వస్తే అప్పుడు వచ్చిన సినిమాలు ఇందాక చెప్పినట్టు అవి తీసిపారేదగ్గ సినిమాలు ఏవి కూడా కాదు. అదే భక్త కన్నప్ప తీసుకున్న తర్వాత పౌరాణికం కాకపోయినా భక్తి
అదే. నెక్స్ట్ ఏంటంటే నేను కంక్లూడ్ చెప్పే ముందు అది ఈ పౌరాణికాలని మాడుకున్నాము, వీటితో పాటు ఇంకోటి కూడా ఏంటంటే భక్తి రసపదానం అనే చిత్రాలు కూడా చాలా ఉన్నాయి, వాటిని మనం ప్రస్తావించలేదు. అది ఒకటి అర్థం చేసుకోవాలి శ్రోతలు ప్రేక్షకులు.
మన బ్లాక్ అండ్ వైట్ వీట్లలోకి వెళ్తేనేమో అప్పుడు నాగయ్య గారే తీశారు ఈ పోతన
త్యాగయ్య
అప్పుడే తీశారు.
భక్త తుకారం ఇలా అంతా రావచ్చు.
మహాకవి కాళిదాసు
కాళిదాసు
అవునవును. సో నేను కంక్లూడ్ చేస్తున్నాను ఏంటంటే భక్తి రసపదాన చిత్రాలు ఇన్ని టెక్నికల్ వాల్యూస్ ఉన్న యుగ ఇప్పుడు కూడా తీయాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే భక్తి రసానికి కొంచెం ముఖంలో హావభావాలు పలికించే నటులు ఉండాలి, అలాంటి పాటలు రాసేవాళ్ళు కంపోజ్ చేసేవాళ్ళు ఉన్నారులే కానీ కానీ అలాగే ఒక భక్తి రసాన్ని కొంచెం ఆసక్తికరంగా తీసే రకం అంటే స్క్రిప్ట్ రాయడం కొంచెం కష్టం అనుకుంటున్నాను నేను. కానీ నా ఆశ ఏంటంటే పౌరాణికాలు మాత్రం ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉండటం వల్ల ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు కానీ లేకపోతే మంచి ఒక గొప్ప గొప్ప మాయలన్నీ ప్రదర్శించే సన్నివేశాలు ఎలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చాలా బాగా తీయచ్చు ఇప్పుడు. కాబట్టి నటన తెలిసిన నటులు కూడా అంత అవసరం ఉండకపోవచ్చు. లేకపోతే ఒక ఒక స్టోరీ దాని ఆరిజిన్ స్టోరీ అనక బుక్ చెప్పాలంటే కనుక ఒక యుగం నుంచి రెండో యుగం అది ఇది ఇలాంటివన్నీ బాగా చెప్పాలంటే ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుద్ది. కాబట్టి కొంచెం మన తెలుగు వాళ్ళు కొంచెం ఇనిషియేటివ్
చేయాలి. మీరు ఎవరైనా ఇంత ముందు కొన్ని ఐ థింక్ మూడు నాలుగు క్రితం అనుకుంటాను స్టార్ టీవీలో మహాభారతం మళ్ళీ వచ్చింది. మహాభారతం
అవును అది బానే ఉంది.
మహాభారతం కొంచెం కండ్లబ్బాలు అందరూ ఉంటారు అందరూ, అది చాలా బాగా తీసాడు దాన్ని టెక్నాలజీ వాడుకొని కానీ ఓవరాల్ కానీ చాలా బాగా తీసాడు దాన్ని. అది హాట్స్టార్ లో ఉంది అనుకుంటా, ఇప్పుడు హాట్స్టార్ లో చూస్తే ఉంటుంది ఇప్పుడు ఇంకా అది మహాభారతం. అది కొంచెం దాన్ని కొంచెం అటు ఇటుగా అక్కడికి కొంచెం డిస్ట్రాక్షన్స్ ఉన్నా కూడా మహాభారతం నుంచి కానీ చాలా బాగా తీసాడు దాన్ని.
అవును అదే అదే రీతిలో సినిమాలు కూడా తీయచ్చు యాక్చువల్గా. ఎందుకంటే నేను చెప్పినట్టు ముందు ఈ మార్వెల్ ఒక సినిమాటిక్ యూనివర్స్ ఏంటంటే వరుసనే ఒక మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఇప్పుడు నాకు తెలిసి కనీసం 10-15 సినిమా అయితే వచ్చినాయి. సో అది కూడా చాలా ఎక్సైటింగ్ ఉంటుంది జనాలకి, ఎందుకంటే దానికి అది ఒక లైఫ్ లాంగ్ ఫ్రాంచైజ్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ పాత్రలు మళ్ళీ వచ్చినప్పుడు జనాలు ఎక్సైట్ అవ్వటం కానీ వీడి చిన్నప్పుడు కానీ లేదా కొన్ని కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత ఏం జరిగింది అనేది ఒక పాత్ర విషయంలో అంత తెలియటం అంత బాగుంటుంది. లేకపోతే వెబ్ సిరీస్ అని తీయచ్చు. అంటే వెబ్ సిరీస్ అంటే ముఖ్యంగా భారీ బడ్జెట్తో ఓటీటీలో ఈ ముఖ్యంగా ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ప్రైమ్ వీడియో ఇలాంటి వాళ్ళు చాలా భారీ బడ్జెట్ తీస్తున్నారు కదా, ఆ టైప్లో కూడా నా ఉద్దేశం అది కొంచెం మన వాళ్ళే రుచి చూపిస్తే కనుక
తీయచ్చు. కాకపోతే ఒక్కటే ఇది ఏంటంటే మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి వచ్చేటప్పటికి ఇప్పుడు కొంతమందికి అది వీళ్ళే నటించాలి పౌరాణిక సినిమాల్లో అనే ఇది ఏర్పడిపోవడంతో ఈ సినిమాలకు సంబంధించిన వాళ్ళే నటించాలి, వీళ్ళే ఈ ఫ్యామిలీ వల్ల నటించాలి, లేకపోతే వీళ్ళే నటించాలని ఏర్పడిపోవడం వల్ల మిగతా వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు. ఇప్పుడు నర్తనశాలని బాలకృష్ణ గారు మళ్ళీ తీద్దాం అనుకున్నారు, సౌందర్య గారు చనిపోయిన తర్వాత ఆపేశారు, దాన్ని వేరే వాళ్ళని పెట్టి తీసి ఉండొచ్చు. మరి నర్తనశాల ఈజ్ ఎ వెరీ గుడ్ స్టోరీ, దాన్ని కొత్త టెక్నాలజీ పెట్టి తీసి ఉండొచ్చు, కానీ ఆయన ప్రేమ ఇది అయిపోయింది. ఇప్పుడు ఆయన తీయాలంటే కష్టం నర్తనశాలని, అంటే వేరే వాళ్ళని ధైర్యం తీస్తే బాగుంటుంది.
నప్పచ్చినప్పుడు అలవాటు అయిపోవడం ఒకటే కాదండి, ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళలో తెలుగులో అంటే సినిమాలు అట్లీస్ట్ డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్లే చెప్తారేమో కానీ వాళ్ళకై వాళ్ళు మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ నాకు తెలియదు. డబ్బింగ్ చెప్పే వాళ్ళకు కూడా ఉచ్చారణ లేదు, ఎంత మాత్రము లేదు. అందులో మాత్రం మనం అంటే దానికి డిస్ప్యూట్ కూడా ఏం లేదు. వాళ్ళ పేరు వాళ్ళు సవ్యంగా పలకగలుగుతారా అన్నదే నాకు సందేహం. సో మీరన్నట్లు మనకొకటి అలవాటు అయిపోయింది అంటే అలవాటు అయిపోయింది నిజమే, కానీ ఇప్పుడున్న వాళ్ళల్లో ఆ స్థాయికి ఎదిగి మాట్లాడగలిగి, ఎందుకంటే దీంట్లో భాష చాలా ముఖ్యం. ఒక ఒత్తులు పల్లులు పలకలేనివాడు తీసుకొచ్చి మేము అక్కడ పౌరాణికాల్లో సమాసాలు పలకమంటే వాడు కాదు ముందు మనం చచ్చిపోతాం. అంతకంటే అది చేయకపోవడమే నాయమని నా ఉద్దేశం. కాదండి, అంటే మీరు అన్నట్లు ఒకవేళ ఈ సినిమాలు తీయదలుచుకుంటే ఆ కమిట్మెంట్ తోటి వాళ్ళైనా ఆ కమిట్మెంట్ తోటి ఒక 6 నెలల పాటు రామారావు నర్తనశాల కోసం వెంపటి సత్యం గారి దగ్గర నిజంగానే వెళ్ళి డాన్స్ నేర్చుకున్నట్టు ఒక 3 నెలల్లో 3 నెలల్లో ఏదో కొంతకాలం. అప్పుడు ఆయనకు ఆ సమయం ఉండింది, ఆయన దాని ఆ కమిట్మెంట్ ఉండింది. ముఖ్యంగా నేను ఇది చెయ్యాలి కాబట్టి నేను ఇచ్చాను, అంటే నాకు ఇది భోజనం పెడుతుంది కాబట్టి నేను దీనికి న్యాయం చేయాలని.
సర్లేండి, మనం ఇప్పుడు రాజమౌళి గారికి 2-3 ఏళ్ళు టైం ఇచ్చి సినిమాలు తీసిన వాళ్ళు నిజంగా కమిట్మెంట్ లేదని మనం అనలేము. ఎందుకంటే
నేను అనట్లేదు, నేను ఆ మాట అన్నాను, నేను అదే అంటున్నా. దీనికి కావాల్సిన కమిట్మెంట్, దీనికి కావాల్సిన సమయం మీరు వెచ్చించి మీరు చేస్తామంటే అప్పుడు మనం దాని గురించి ఆలోచించవచ్చు. కానీ
రేపొద్దు తీయడానికి వాళ్ళకి ఏం బాధ లేదు, చూసేవాళ్ళు లేరు,
డబ్బులు పెట్టేవాళ్ళు లేరు,
చూసేవాళ్ళు ఉన్నారు మోహన్,
చూసేవాళ్ళు ఉంటారు, చూసేవాళ్ళు ఉంటారు.
బాహుబలి చూసారు కదండి, బాహుబలి చూసినట్టు
బాహుబలి చూడడం వేరు. నేను అనేది పౌరాణిక ఇతివృత్తాలు, నాట్ హిస్టారికల్, చారిత్రకాలు వేరు.
బాహుబలి చూసారు, బాహుబలి బాహుబలి అంత పెద్ద రికార్డు అన్నారు, కానీ బాహుబలిలో కూడా అంటే ఇప్పుడు మీరు అదేదో ఆయన శివలింగం ఒకటి నెత్తిన పెట్టుకుని వెళ్తాడు అదే సీన్ కదా, చాలా పాపులర్ అయింది, జనాలు లేదు చప్పట్లు. మీరు ఆ హీరో గారి మొహం చూడండి, ఆ అంత పెద్ద శివలింగము నేల నుంచి పక్కలించి భుజానికి ఎత్తుకొని నడవాలి, మీరు ఊహించుకోండి. అదే సీన్ ఒకవేళ రామారావు గానీ మరొక ఏ నటుడైనా ఆ తరం వాడు చేసి ఉంటే మొహంలో ఆ కష్టపడ్డ బాధ, ఆ నొప్పి అనేది వాళ్ళకి కనపడాలి. వీడు నవ్వుకుంటూ మోసుకో ఆ క్షణంలో ఇట్టాటి బాడీ నువ్వు ఇది నేను 100 లేపుతాను కదరా నేనే అనుకున్నా. థర్మకోల్ లేపినట్టు లేపుకొని వెళ్ళిపోయి నువ్వు, ఇంకింతకంటే గొప్ప సినిమా లేదని మీరు చప్పట్లు కొడతా ఉంటే మీరు ఎంతసేపటికి గ్రాఫిక్స్ గొప్పగా ఉన్నాయి, లొకేషన్స్ గొప్పగా ఉన్నాయి, పోయి శుభ్రంగా 4 గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కొని చూడండి కదా.
మీరు అదే సినిమాలో రాణా కొన్ని చోట్ల మొహంలో ఎక్స్ప్రెషన్ చూపిస్తాడు, బల్లాల దేవుడు ఏది తనకంటే పెద్దవాడు, వాడు పట్టాభిషేకం చేసుకున్నప్పుడు అందరూ బాహుబలి బాహుబలి అన్నప్పుడు రాణా మొహంలో అసూయ చూపిస్తాడు. అది చాలా తక్కువ మంది చూపించగలరు ఈ తరంలో.
ఓన్లీ పెద్ద హీరోల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇంకా మిగతా నటులు కూడా తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఉన్నారు.
అదే అంటుంది, నేను స్టార్ లో చెప్పినట్టు స్టార్ లో ఎవడో గొప్ప పెద్ద పేరున్న వాడు కాదు, మహాభారతం చేసిన వాళ్ళు అందరూ బాగా చేశారు యాక్షన్ దాంట్లో.
అది బాగా చాలా బాగా
తీయగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు, దర్శకులు కూడా. ఇప్పుడు క్రిష్ జాగర్ల మూడి పౌరాణికం తీయగలరు, అలాంటి ఒక ముగ్గురు 4 దర్శకులు కూడా ఉన్నారు మంచి సబ్జెక్ట్ మీద.
అదే ఇప్పుడున్న దర్శకులు ఒకవేళ తీయలేకపోతే తీయగల వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళైనా వచ్చి డైరెక్షన్ చేయగలరు. ఏముంది ఇప్పుడు పూరి జగన్నాథ్ ఇప్పుడు పౌరాణిక తీయలేడు అనుకుంటే ఆయన తీలేడు కాబట్టి అది ఆగిపోదు కదా. ఇప్పుడు ఏ కృష్ణమోహన్ ఏ రవికుమారు నడుం కట్టి వెళ్ళి చేస్తారు, ఏమైంది అది ఎప్పుడు ప్రాబ్లం కాదు అక్కడ మార్కెట్ ఆపర్చునిటీ. సో నేను ముగించే ముందు కృష్ణమోహన్ ఒక పాట పద్యం.
నేను చెంచులక్ష్మి నుంచి పాడుతున్నాను. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, బాలుని నను దయ పాలించుటకై అగుపించేవ మహానుభావ, బాలుని నను దయ పాలించుటకై అగుపించేవ మహానుభావ, పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. అలకలు అల్లలలాడుతుము సరగా, అలకలు అల్లలలాడుతుము సరగా, నెలనవ్వులు పులకించేమో, నెలనవ్వులు పులకించేమో, చెలికన్నుల కరుణారస వృష్టి, చెలికన్నుల కరుణారస వృష్టి, తిలకించిన మది పులకించే స్వామి, పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. ఆదిలక్ష్మిని పాదమూలోత్తగ వేద మంత్రములు విరించి చదువ, ఆదిలక్ష్మిని పాదమూలోత్తగ వేద మంత్రములు విరించి చదువ, నరదాది ముని మోక్షులు చేరి, నరదాది ముని మోక్షులు చేరి మోదమలర నిను గానము చేయగా, పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, బాలుని నను దయపాలించుటకై అగుపించేవ మహానుభావ, పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా.
గుడ్, సూపర్, థ్యాంక్ యూ. సో కుండుబట్ల చంద్రశేఖర్ గారికి, అలాగే కంతర్ప కృష్ణమోహన్ గారికి, బట్టిపౌలు రవికుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొని మీ స్మృతులు, మీ అభిప్రాయాలు మాతో పంచుకుని నన్ను, ఈ పాడ్కాస్ట్ విన్న శ్రోతల్ని, ప్రేక్షకుల్ని అలరించినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు ముఖ్యంగా శ్రోతలకి, ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు.